వెంటనే మనవాడు కాషాయ వస్త్రాలు తెప్పించాడు. వాడికి ఎలాగో ఒరిజినల్గా గడ్డం బాగా ఉంది కనుక గడ్డం బాగా నచ్చింది, నప్పింది కూడా. ఆ గడ్డంతో ఉంటే మరి ముచ్చటగా ఉంటారండి కొంతమంది, కొంతమంది గడ్డం అసహ్యంగా ఉంటుంది కానీ కొందరికి బవిరి గడ్డం ఎంత అందం వస్తుందో. పైగా వాడు నల్లగా నిగనగలాడే శరీరంతో ఎంతో బొజ్జతో ఉండేవాడు, బాగా బొజ్జ ఉన్నటువంటి వాడు. కాషాయం కట్టి గడ్డం పెంచి ఆ గడ్డానికి కాస్త నల్లరంగేసి నెత్తి మీద జటాజోటాలు ధరించి జటాజోటాలకు రుద్రాక్షలు ధరించి చెవులకు కూడా రుద్రాక్ష పోగులు వేసుకుని భుజాలకి రుద్రాక్షల దండలు గుచ్చి నడువుకు కూడా రుద్రాక్షలతో వడ్డాణంలో వాడు కట్టుకుంటే ఓరి బాబో అయ్యే వాడిని చూడడానికి రెండు కళ్ళు సరిపోతాయా? అలా ఉండేవాడు వీడు. ఈ నిగనిగలాడుతున్న వాడి చేతిలో ఓ చేతిలో దండం, ఓ చేతిలో కమండలం పుచ్చుకుని కాషాయం కట్టుకుని అలోక్ నిరంజన్ ఎక్ నిరంజన్ అంటూ జై చక్రాంతక్ అంటూ బయలుదేరేవాడు. అసలు వాటి అర్థం ఏంటి వాడికి తెలుసా? ఏక్ నిరంజనవు తెలియదు, అంజనవు తెలియదు, వాడికి ఏ అంజనవు లేదు, వాడికి గుంజడం తప్ప. అయినప్పటికీ ఏక్ నిరంజన్ అనుకుంటూ బయలుదేరాడు. సరిగ్గా ఈ రామవర గ్రామం దగ్గరికి చేరగానే దూరం నుంచి రకరకాల నామస్మరణలు చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ లక్షణ నుండి చూశారు వాళ్ళు. లక్షణాలు చూశారు తప్ప లోపల లక్షణం వాళ్ళకి తెలియదు కనుక తక్షణం వాళ్ళంతా అక్కడికి వచ్చేసి రక్ష రక్ష అంటూ కాళ్ళ మీద పడిపోయారు. మహానుభవ, 30 ఏళ్ల చిన్న వయస్సులో నువ్వు ఇలా కాషాయం ధరించి సన్యాసాశ్రమం స్వీకరించావు, నీ రూపం చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం కలిగింది. ఏ సుఖయోగేంద్రుడో నీలాంటి రూపంలో వచ్చి ఉంటాడు. వీడు సుఖయోగేంద్రుడి దానికి అయినా సుఖయోగేంద్రుడిలో ఉన్నావు అని పొగిడేశాడు. పొగిడితే ఈయన, నేను మౌనంతో ఉంటాను, ఎక్కువ మాట్లాడను అన్నాడు. ఎందుకంటే వీడు మాట్లాడితే కంపునోరు బయటకు వస్తుంది అన్నాడు. కూకోయిన అంటాడు అనుకోండి వీడు దొంగడం తెలిసిపోతుంది. అందుకని కొంచెం కొంచెం మాట్లాడుతూ అతి కష్టం మీద బట్టి పట్టిన మాటలు కొన్ని ఉన్నాయి. అందుకని మౌన వ్రతంలో ఉన్నాను, ఎక్కువ మాట్లాడను అని పట్టి పట్టి పలికి తక్కువ మాట్లాడతాను అన్నట. అయ్యో, ఇంతటి మహానుభావుడు మౌనవ్రతంతో ఉండడం మన దురదృష్టం కదా. అయినప్పటికీ ఈయన్ని ఏదో రకంగా ఒప్పించి ఈయన ద్వారా ఉపన్యాసాలు విందామనుకుని వాళ్ళు తీసుకొచ్చారు. ఆయన దగ్గర డబ్బులు పెట్టారు కొందరు. ఆయన సోలం, పెద్ద సోలం ఒకటి తెచ్చుకున్నాడు కూడా. సోలంతో డబ్బులు అలా తోసేసి చిచ్చి, సన్యాసులకు ధనము బంధమవుతుంది నాయన, అసలు మేము కంటితో ధనం చూడం, చేతితో తాకం అనగానే ఆహాహా, ఎంత నిస్పృహ ఈయనకి, ధనం మీద వ్యామోహం లేని ఇలాంటి మహానుభావులు దొరకడం మాతృష్టం బాబు స్వామి రండి అన్నారు. మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని జనం పిలిస్తే ఇళ్లకు రాను నాయన అన్నాడు ఆయన. అయితే మాకు ఊరి చివరిలో ఓ రామాలయం ఉందండి, ఆ రామాలయంలో ఉండండి అన్నారు వాళ్ళు. అలాగేనండి, కానీ రామాలయంలో ఉంటే నాకు ఇబ్బంది, ఓ పని చేయండి, రామాలయానికి దూరంగా ఒక గుడిసె వేసి పెట్టండి, గుడిసెలో ఉంటాను, రాముడి దర్శనం చేసుకుంటాను అనగానే ఒక గుడిసె వేసి పెట్టారు. ఇప్పుడు గుడిసెలో చేరాడు ఈయన. ఓ రోజు చక్కెరకి వెళ్ళి అరటి పళ్ళ గెలలు, పచ్చరటి పళ్ళ గెలలు ఇక పెచ్చ కదా వచ్చి పడిపోయేవి. పాయసం ఒకడు, అప్పాలు ఒకడు, గారెలు ఒకడు, బూరెలు ఒకడు, ఎవరికి తోచింది వాడు పట్టుకొచ్చేవారు. అస్సలు తిన్ననేవాడు ఆయన, అందరికీ పెట్టేవాడు. అప్పుడప్పుడు ఎవరికి తెలియకుండా కొండ కింద కొన్ని నొక్కి పెట్టేవాడు. అందరూ వెళ్ళిపోయినప్పుడు తినేవాడు, అందరూ ఉండగానే మళ్ళీ మౌనంగా ఉండేవాడు. చూచేవాళ్ళు అనుకునేవారట, ఉపవాసంతో ఎంత నిష్ఠాగరిష్ఠుడై తపస్సు చేస్తున్నాడో, ఎంత ఉపవాసం మనం చేయగలమా అని ఆశ్చర్యపోతూ ఉండేవారట. ఎప్పుడు చూసినా ఏకాదశి వ్రతంలో చేస్తున్నట్టే కనపడేవాడు, ఎప్పుడు తింటాడో తెలియదు పాపం. కానీ వచ్చిన తప్పులు ఏంటంటే, ఒక నెలలాళ్ల పాటు వచ్చిన వాళ్ళందరూ ఆయనకి చుట్టూ చేరడం, భజనలు చేయడం, కానుకలు ఇవ్వడం, ఆయన వద్దండం, ఇలా జరిగినా నేను మౌన వ్రతంతో ఉంటున్నాను మాట్లాడవద్దని అన్న పలకరించేవాళ్ళు పలకరిస్తారు కదా. అందులో ఓ రోజున ఏం జరిగిందనమాట, ఒక ఆయన వచ్చారు. వచ్చి, స్వామి బ్రహ్మము సత్తా చిత్తా అని అడిగాడు. వీడు మహానికి సత్తు లేదు చిత్తు లేదు కదా, వీడు చిత్త అయిపోయాడు. బ్రహ్మం సత్తా చిత్త, సచ్చిదానందం అంటాం కదా అందుకని పరబ్రహ్మ స్వరూపాన్ని. అడిగిన ఆయన ఏదో ఆయనకు తోచింది, ఆయన అడిగాడు. సత్తా చిత్త అంటే ఈయన బుర్రగొక్కుని ఏం చేయాలో తెలియదు. అసలు సత్త అంటే ఏమిటి, చిత్త అంటే ఏమిటి ఆయనకు తెలుసు? సత్తు కింద ఒకటే తెలుసు, జైల్లో సత్తు ప్లేట్లు అన్నం తినడం తప్ప ఏం చేత కాదు. అందుకని ఏం అర్థం కాక వెంటనే ఏం చేశాడనమాట, ఆకాశంకి చూశాడు పైకి. ఇలా పైకి చూడగానే ఈ అడిగిన ఆయన పక్కన మన ఋషి లాంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆహా, స్వామీజీ ఎంత గొప్ప సందేశం ఇచ్చారో తెలుసా, నువ్వు బ్రహ్మము సత్తా చిత్త అన్నావు, ఆయన ఆకాశంకే చూశాడు, అంటే బ్రహ్మము ఆకాశంలా అనంతము అని మౌనంతో వ్యాఖ్యానం ప్రకటించిన ఈయనే మేధాదక్షిణామూర్తి అన్నట్ట. ఇంకా చూడండి, జనాలు సాష్టాంగ నమస్కారం చేసి చూపులతో సందేహాలు తీరుస్తున్న ఈయన మరొక దక్షిణామూర్తి కాక ఇంకెవరై ఉంటారు అని మళ్ళీ దక్షిణ అక్కడ పెట్టారు. ఈయన ఏం అర్థం కలవాడు, ఎందుకు చప్పట్లు కొట్టారు? ఈ ఆకాశంలో అనంతం ఏమిటి, సత్యం ఏమిటో, చిత్తం ఏమిటో అర్థం కాల. కానీ రోజు వచ్చిన వాళ్ళంతా ఇలాగే అడుగుతున్నారు. మళ్ళీ ఇంకో రోజు ఇంకోటి వచ్చి మళ్ళీ స్వామి మొన్న ఏదో ఆకాశంలో అనంతం అని చూపించారు, ఇంతకీ బ్రహ్మం సత్తా చిత్త అన్నాడు. మళ్ళీ ఈయనకి మళ్ళీ బుర్ర పాడైపోయింది. వెంటనే సోలంతో పక్కనున్న కమండలం మీద టింగ్ 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 అని కొట్టాడు. వెంటనే వెళ్ళి మన ఋషి లాంటి వాడు ఏం చేశాడు, చూసావా మొన్నేమో ఆకాశంకే చూసి ఆకాశంలో బ్రహ్మ పదార్థం అనంతం అని చెప్పాడు, ఇప్పుడు టింగ్ 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 అని కమండలం మీద కొట్టాడు. అంటే బ్రహ్మము నాదస్వరూపం, నాదమయం, ఓంకారమయం అని సందేశమిచ్చాడు అన్నాడు. అంటే వీళ్ళే భాష్యం చెప్పుకోవడం. అయితే బ్రహ్మం ఆకాశం లాంటిదా, బ్రహ్మము నాదమయమా అనుకుని మళ్ళీ కొంతమంది కానుకలు పెట్టారు. ఇప్పుడు ఈ లక్షణుడికి ఒక భయం వేసింది. ఈ వచ్చినవాడల్లో ఓడు బ్రహ్మం సత్తాచిత్త అంటాడు, ఓ రోజు టింగ్ టింగ్ టింగ్, ఓ రోజు ఆకాశం అంటే ఎన్నాళ్ళు ఈ టింగ్ టింగ్ టింగ్లు ఆకాశాలు చూడ్డాలు, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి సమాధానం ఇవ్వాలి కదా. అందుకని ఏం చేశాడు, రోజును కొంచెం తేట తెలుగులో భాష్యాలు రాసే పుస్తకాలు కొన్ని తెప్పించుకుని అందరూ వెళ్ళిపోయి రాత్రిపూట చదవడం మొదలెట్టాడు. సందేహాలు తీర్చడానికి చచ్చినట్టు చదివేటవాడు. చదువుకుంటూ ఉంటే వాడికి ఆశ్చర్యం కలిగింది. భాగవతం చదివాడు, బ్రహ్మపురాణం చదివాడు. తేట తెలుగులో నాబోటి వాళ్ళని రాశాం కదా, ఇప్పుడు నేను శివపురాణం రాశాను. ఎంత హాయిగా ఉంటుంది చందమామ కథలాగా. మీకు శ్రీశైల ప్రభ వాళ్ళు నాకు చాలా ఉపకారం చేశారని చెప్పాలి. ఒక విధంగా అనిల్ కుమార్ గారు శ్రీశైల ప్రభకి ఎడిటరు, ఆయన పుణ్యాత్ముడు. ఒక శుభముహూర్తంలో మీరే శివపురాణం రాయాలనబట్టి కదా, ఇప్పటి వరకు పార్వతీ కళ్యాణం వరకు పూర్తయిపోయింది. 5 ఖండాల్లో 2 ఖండాలు పూర్తి చేయగలిగాం. ఇలా ఒక్కొక్కసారి ఇతరుల కోసం రాయగలుగుతాం. దర్శనం పత్రిక కోసం దేవీ భాగవతం పూర్తవుతోంది, శ్రీశైల ప్రభ కోసం శివపురాణం అవుతోంది. ఇలా వ్యాసాలుగా రాయడం వల్ల ఒక పురాణం సంపూర్ణంగా ప్రజలకు అందుతోంది. అందులో నాకు కొంచెం హాయిగా తేట తెలుగులో చందమామ కథలు రాయడం అలవాటు. అలాంటివి అయితే మీలాంటి వాళ్ళు చదువుకోవడం, మీలాంటి అంటే నేను చెప్పేది సామాన్య మానవులు, మీలాంటి జ్ఞానుల గురించి కాదు, మీ జ్ఞానుల గురించి చెప్పలేదు. తేట తెలుగులో రాసిన పుస్తకాల వల్ల అందరం చదువుకోగలుగుతాం. అలాంటి పుస్తకాలు తెప్పించుకుని చదవడం మొదలెట్టాడు. వీటిల్లో ఉన్నటువంటి వాటినే ఏదో రకంగా సందేహాలకు ముడిపెట్టేవాడు అన్నమాట. క్రమక్రమంగా స్వామీజీ ఇదివరకు మాట్లాడడం లేదు కానీ ఉపన్యాసం మొదలెట్టారండో, బాగుందండో అనుకోవడం మొదలెట్టారు. వీడి అదృష్టం ఎక్కడో ఉంది, వీడు చదివిన దాన్ని చదివినట్టు చెప్పేవాటండో. కొంతమందికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా ఏ ఉద్యోగమో చేసి హఠాత్తుగా ఉపన్యాసాలు మొదలెడతారు. కొందరు చూసారా వాళ్ళు పాత వాళ్ళందరూ తోసిపారేస్తారు. 30 ఏళ్ళుగా పురాణం చెబుతున్న వాళ్ళకంటే షడన్గా వచ్చిన వాడికి ఎక్కువ కీర్తి వస్తుంది. అదేమిటో తెలియదు కానీ అదొక యోగం. అంటే ఎక్కడో సుకృతం ఉంటుందని అర్థం అన్నమాట. మనం సంతోషించాలి అలాంటి వాడిని చూసి. ఎందుకని అటువంటి వాడు ధర్మాన్ని నిలబెడతారు. అంతేగాని వాడికి జనం వస్తున్నారు, నాకు రావడం లేదు, నాకు 100 మందే ఉన్నారు, వాడికి 100,000 మంది వచ్చారని ఏడిస్తే ఉన్నకళ్ళు కూడా పోతాయి. ఇతరులకు ఏదన్నా కీర్తి వస్తే, ధనం వస్తే, లేక వారికి జనం వారి వెంట చేరితే ఆనందించటం మనకు యోగం అన్నారు పమ్మన్నారు. అంతే, అదొక మహాయోగం. అది పరుకీర్తిన్ సహియంపలేక, పరుకీర్తిన్ సహియంపలేక సమరావష్టంబుడై అని ఒకప్పుడు నేను అవధానంలో పద్యం చెప్పాను. ఇలా నోటికొచ్చినట్టు ఇతరులను తిట్టడం వల్ల వచ్చే నష్టం అంతా ఇంతే కాదు, అటువంటి వాడికి కీర్తి పోతుంది, చివరికి వాడు నిరయం కూడా పొందుతాడు, సర్వనాశనం అయిపోతాడు. వీడి అదృష్టం బాగుంది, వీడు చెప్పేది అందరికీ నచ్చింది, తేట తెలుగులో చెబుతున్నాడు, జనం వచ్చి పడిపోవడం మొదలెట్టారు. ఇప్పుడు ఈ చిన్న చిన్న తెలుగు పుస్తకాలు ఈ తేట తెలుగులో చెప్పినవి సరిపోలేదు. కొంతకాలానికి ఓ నెలలాళ్ళు గడిచేసరికి శ్లోకాలు చెప్పట్లేదు ఏంటండి, ప్రామాణికం లేదు ఏంటండి అన్న మొదలెట్టారు మా సాయి లాంటి వాళ్ళు. ఏ సత్యనారాయణ మాస్టర్ కూడా ఉపన్యాసానికి వచ్చుంటారు వినడానికి, వచ్చి ఏంటంటే ఒక్క శ్లోకం చెప్పడు, ఎంతసేపు కథే చెప్పబోతున్నాడు అనడం మొదలెట్టారు. అది విన్నాడు ఈయన, ఓహో శ్లోకములు లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయన్నమాట అనుకుని మళ్ళీ కొన్ని గ్రంథాలు తెప్పించాడు. శ్లోకాలు కష్టపడి రాత్రంతా చదవడం మొదలెట్టాడు. ఇప్పుడు తిండిపోయింది ఇప్పుడు వీడికి, శ్లోకం శ్లోకం శ్లోకం. వాడు అదృష్టం బాగుండి పద్మపురాణం తెప్పించుకున్నాడు. పద్మపురాణం ఎన్ని తీర్థయాత్రల చరిత్రలు ఉంటాయో, దాన ధర్మాల మహిమ ఉంటుంది. అందులో 4 పక్షుల కథ, కపింజలుడు అనేటటువంటి కథ మీకు ఎవరితో చెప్పాను గుర్తుందో, పుష్కరక్షేత్రంలో అటువంటి అపూర్వ కథలన్నీ అందులో ఉంటాయన్నమాట. 55,000 శ్లోకములతో కూడిన ఉద్గ్రంథం పద్మపురాణం. అంటే అవి కొంచెం కొంచెం చదవడం మొదలెట్టాడు. క్రమంగా వీడు ఆ ఊళ్ళోకి వచ్చి 8 నెలలు గడిచేసరికి మొదట్లో దొంగతనానికి వచ్చినవాడు చిన్న పురాణాలు, ఆ తర్వాత సంస్కృత గ్రంథాలు చదివి శ్లోకాలు చదివి కింద తాత్పర్యం చెబుతూ పౌరాణికుడైపోయాడు. వీడు దొంగాడు, పౌరాణికుడైపోయాడు. రోజు పురాణములు చెబుతున్నప్పుడల్లా హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద పాప విరామ గోవింద పావన నామ గోవింద. ఇలా నామస్మరణం చేయటం వల్ల మహాపాపాలు తొలగిపోతాయి అని చదివాడు. విష్ణు పురాణం, శివపురాణం, భాగవతం మూడింట్లోనూ ఉన్న ఒక శ్లోకం ఉంది, కొంచెం మార్పు చేస్తారంతే. శివపురాణంలో శివభక్తి అంటాడు, విష్ణు పురాణంలో విష్ణుభక్తి అంటాడు, భాగవతంలో హరిభక్తి అంటాడు. ఏమిటి ఆ శ్లోకం? శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. మనస్సుతో, వాక్కుతో, కర్మతో, మనోవాక్కాయ కర్మలతో, అంటే త్రికరణ శుద్ధిగా, ఈ మూడు శుద్ధిగా ఉంటే అప్పుడు ఏం చేయాలో చెప్పారు. ముందు శ్రవణం, భగవంతుని కథలు వినాలి. నాగోటివాడు చెబుతూ ఉంటే శ్రద్ధతో భాగవత కథ వినండి, చెవులు రిక్కించి వినండి. ఏ కలిపురుషుడైనా మధ్యలో డిస్టర్బ్ చేసినట్టు పోకుండా ఉంటే చివరికి మనం నెగ్గుతాం. కాబట్టి శ్రద్ధగా ముందు వినాలి. శ్రవణం చాలా అవసరం. అన్నిటికంటే ముఖ్యం వినడమే. వినడం వల్ల వచ్చే లాభం అంతా ఎంత కాదు. అందుకే ఈ మధ్యలో జ్ఞానం పెరిగిన వాళ్ళు మేము చెప్పడం మానేసి వింటా ఉండడం మొదలెట్టారట. అందరూ అలా వింటే మరి అది యాతన, మరి చెప్పేవాడు ఒకడనే ఉండాలి కదా. కాబట్టి మొత్తం మీద ఏదైనా శ్రవణం, అది కూడా ఎలాగా శ్రవణము ఎదురుగుండా కూర్చుని వినాలి. అందుకే తను హృద్ భాషల, సంస్కృతంలో త్రికరణ శుద్ధి అన్నాడు. మనోవాక్కాయ కర్మలు, మీరేం చేస్తున్నారు? నా ఎదురుగుండా కూర్చున్నారు. కాబట్టి ఇప్పుడు మీ శరీరం ఎక్కడుంది? నా ఎదురుగుండా ఉంది. మీ శరీరంతో ఇక్కడ కూర్చుని విన్నారు, అవునా? ముందు కూర్చున్నారు, మీ శరీరం ఇక్కడున్నది. ఆ తర్వాత ఏం చేయాలి? శరీరం ఉంటే ఉపయోగం ఉంది, మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతే ఉపయోగం లేదు కదా. మనస్సు కూడా నా కథ మీదే లగ్నం అవ్వాలి. ఆ తర్వాత ఏ పని చేసినా పరమాత్మకే సమర్పణగా చెయ్యాలి. ఈ విధంగా మనస్సుతోటి, వాక్కుతోటి, శరీరంతో ఏ పని చేసినా పరమాత్మకి సమర్పించాలన్నమాట. ఇప్పుడు మీరు మనస్సు లగ్నం చేశారు, శరీరము ఇక్కడే ఉంచారు, వాక్కుతోటి హరిస్మరణ చేశారు, ఈ విధంగా ఏ పని చేసినా ఈ మూడింటితో అది పరమాత్మకి సమర్పిస్తే పరమాత్మ తొందరగా సంతోషిస్తాడు. అదనమాట త్రికరణ శుద్ధి. ఇలా త్రికరణ శుద్ధిగా ముందు భగవత్కథ వినాలి. అంటే ఎదురుగుండా కూర్చున్నారు, శరీరం ఇక్కడ పెట్టారు, మనస్సు లగ్నం చేశారు, లోపల లోపల ఈ కథకు ఆనందిస్తూ నారాయణ అనమంటే నారాయణ అంటున్నారు. తద్వారా ఏం చేశారనమాట? శ్రవణం చేశారు. భగవంతుడితో తర్వాత స్నేహం చెయ్యాలి. స్నేహం అంత తేలిక కాదు. భగవంతుడితో స్నేహం అంటే అర్జునుడికి కుదిరింది, కానీ మనకు ఎలా కుదురుతుంది అంటే భగవద్భక్తులతో స్నేహం భగవంతుడితో స్నేహమే. కాబట్టి భక్తులతో స్నేహం చెయ్యండి, భగవంతుడి విగ్రహంతో స్నేహం చేయండి, గుడితో స్నేహం చేయండి, రోజు గుడికి రండి, అదే భగవంతుడితో స్నేహం. ఆ తర్వాత ఎప్పుడు ఆయనకి దాస్యం చెయ్యాలి. ఆంజనేయుడు అంటే దాస్యం చేశాడు, మేము ఎలా చేస్తామండి అన్నారు. గుడి వచ్చి, గుడి దగ్గరకు వచ్చి తొడవండి, ఆకులు ఎత్తండి, కళ్ళాపు దల్లండి, ఈ పనులన్నీ ఆ భగవంతుడికి సేవ చేసినట్టే అవుతుందన్నమాట. కాబట్టి శ్రవణం, సఖ్యం, దాస్యం, ఇంకా కీర్తనం, నోటితోటి 24 గంటలు ఆ భగవంతుడి గుణాలు వర్ణించండి, పాటలు పాడండి, కథలు చెప్పండి, ఇదే కీర్తనం. అంటే రోజు ఆ శ్లోకాలు చదవండి, కాసేపు నామస్మరణం చేయండి, నారాయణ వాసుదేవ అనండి, కీర్తించండి, ఆయన్ని పదే పదే తలుచుకోండి వాక్కుతోటనమాట. ఇంకా స్మరణం అంటే అది పైకి చేయక్కర్లా. అన్నం తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా లోపల లోపల హరి అనుకోండి, పైకి హరి అనండి. కొంతమంది తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, పడుకున్నా సర్వకాల సర్వావస్థల్లో హరినామస్మరణం చేస్తారు. దాస్యం ఎలాగో చెప్పేవారు. అర్చనం, ఇదిగో ఇప్పుడు మా సాయి గారు చేస్తున్నట్టుగా మీరు కూడా భగవంతుని పుష్పాలతో పూజించండి, జలంతో అభిషేకించండి, అప్పుడప్పుడు పళ్ళకి మొయ్యండి, కుంకుమ పూజ చెయ్యండి, ఈ విధంగా యథాశక్తిగా అర్చన చేయండి. రెండు చేతులు జోడించి నమస్కరించండి, అదే వందనం. సాష్టాంగ నమస్కారం, అంజలించడం, సర్వసమర్పణతో నీకు నమస్కారం చేస్తున్నామని మనస్సును అనుకోవడం, ఒక్కోసారి రెండు చేతులు పనిచేయకపోవచ్చు, అప్పుడు కూడా మానసికంగా కూడా నమస్కారం చేయొచ్చు. ఆఖరిది ఆత్మనివేదనం. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, చివరిది ఆత్మనివేదనం. సర్వం ఆయనకి ఇచ్చేయడమే. అది బలిచక్రవర్తి ఇచ్చాడు. వచ్చినవాడు విష్ణు అని తెలుసుంటూ కూడా ఇవ్వగలిగాడు. సర్వస్యాత్మనివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం అన్నారు. అది కొంచెం కష్టమే అనుకోండి, అయినా ఆయన ఇవ్వగలిగాడు. అవునా? ఈ విధమైన నవవిధ భక్తులలో ఏ ఒక్క భక్తిని పట్టుకున్నా మానవుడు తరిస్తాడు. ఇది చదివాడండో లక్షణుడు. వాడికి ఆశ్చర్యం కలిగింది. ఇన్నాళ్ళు నా జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నానో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఒక్కనాడైనా భగవంతుని కథలు విన్నానా? ఇదివరకు దొంగతనం చేశాను, హత్యలు చేశాను, మహాపాపాలు చేశాను, జీవితం అంతా పాడైపోయింది. ఇన్నాళ్ళటికి కదా దైవానుగ్రహం వల్ల పురాణాలు చదవగలుగుతున్నాను, పురాణములు చెప్పగలుగుతున్నాను, ఈ నవవిధ భక్తుల గురించి చదివాను అనుకున్నాడు. ఆ రోజు నుంచి తాను చదువుకోవడం మొదలెట్టాడు. రోజు రామాలయం ఉంది కదా, ఇప్పుడు గుడిసెలో ఉన్నాడు కానీ మొదట్లో రామాలయంలో ఉండమన్నారు. ఆలయం దగ్గరికి వెళ్ళి తొడవడం మొదలుపెట్టాడు, రాముడికి పూజ చేయడం మొదలుపెట్టాడు. క్రమంగా దొంగతనం కోసం వచ్చి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ ఆనుపానులు తెలుసుకుని, ధనం ఎక్కడుందో తెలుసుకుని దోచుకోవడానికి వచ్చిన దొంగాడు భక్తుల యొక్క సహచర్యంతో పౌరాణికుడైపోయాడు. కపట సన్యాసి సన్యాసి అయిపోయాడు. అందుకని ఒక్కొక్కప్పుడు పొట్టకూటి కోసం వేషం వేసిన వాడు బాగుపడతాట, మోసం కోసం విభూతి పూసుకున్న వాడు తరిస్తాడని ఎందుకు చెప్పారు? ఇప్పుడు మీకు అర్థమైందా? ఏదో ఒకనాటికి వాడు మారిపోతాడు కనుక. కపటత్వంతో రుద్రాక్షలు ధరించిన వాడు కూడా కొంతకాలానికి రుద్రాక్ష ధారణ వల్ల ఉత్తముడవుతాడు. పాపిష్టివాడు లోకాన్ని మోసం చేయడం కోసం విభూతి ధరించినా కొంతకాలానికి ఆ విభూతి వాడిని మారుస్తుంది. లోకాన్ని మోసం చేయడం కోసం వాడు పురాణములు చదివినా వాడు బాగుపడతాడు. ఏ వంకతో అయినా సరే ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టాలి. పెట్టగా పెట్టగా ఏదో ఒకనాటికి మారుతారు. మొదట్లో కపటత్వం, ఆ తర్వాత నిష్కపటత్వం, కొంతకాలానికి భక్తుడవుతాడు. ఏదో తిండి కోసం ఉద్యోగంలో చేరినవాడు కొంతకాలానికి ఆ ఉద్యోగమే సర్వస్వం అని మారిపోయాడు. అలా మారిపోతారన్నమాట మానవులు. ఏది యోగం బాగుంటే, వీడి యోగం బాగుండి పశ్చాత్తాపం కలిగింది. ఎంత పెద్ద పొరపాటు చేశాను అనుకున్నాడు. కన్నీళ్ళు వచ్చేవప్పుడప్పుడు భక్తులు తన మీద చూపిస్తున్నటువంటి నమ్మకానికి ఆశ్చర్యము కలిగేది. అంతలోనే తన మీద తనకి అసహ్యం కలిగేది. ఇంతలో శివరాత్రి పర్వదినం వచ్చింది. ఆ పర్వదినం నాడు ఊళ్ళో వాళ్ళంతా అభిషేకం చేసి ఇతన్ని పిలిచారు. నీ చేతి మీదుగా మహాశివుడికి అభిషేకం చేయమంటే వీడు భక్తితో అభిషేకం చేశాడు. ఆ అభిషేకం చేస్తున్నంతసేపు శివలింగం శివుడి కిందే కనపడింది వీడికి. ఆహా, ఇది లింగం కాదు, శివుడే అనిపించింది. ఇంకా మారిపోయాడు వీడు. క్రమంగా మాఘమాసం వెళ్ళిపోయింది, ఫాల్గుణ మాసం వెళ్ళింది, ఉగాది వచ్చింది. ఉగాది నాడు పంచాంగం వింటూ ఉండగా వీడి మనస్సులో ఇంకా సంపూర్ణమైన కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆహా, ఎంత గొప్పది ఈ పంచాంగం, వేదంలో ఒక భాగం, దీని గురించి పెద్దలు చెబుతూ ఉంటే ఇటువంటి దాన్న ఇంతకాలం నేను తిరస్కరించాననిపించింది వాడికి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ ఐదింటినీ కలిపి పంచాంగం అంటారు. తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ ధారతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ, పంచాంగస్య ఫలంత్వదం. ఇందులో ఉన్న పాఠ్యమి విధియ మొదలైనటువంటి తిథుల గురించి రోజు తలుచుకున్నా, సంకల్పంలో తిథుల్ని చెప్పినా, దానివల్ల ఏమవుతుందన్నమాట, సంపదలు పెరుగుతాయి. రోజు మీరు అందుకే సంకల్పంలో ప్రతిపత్తితవు అని చెప్పుకోండి, లేదా అమాయాంతితవు అని చెప్పుకోండి. వాటిని ఆ వంకతో తలుచుకుంటున్నారు, వాటి గురించి వింటున్నారు, వాటిని చూస్తున్నారు. ఈ తిథుల గురించి చెప్పుకుంటే సంపదలు వస్తాయి. వారం తలుచుకుంటే ఇవాళ ఆదివారం, రేపు సోమవారం, ఇలా అనుకుంటూ ఉంటే వారాలను తలుచుకోవడం వల్ల ఆయువు పెరుగుతుంది, అకాల మరణాలు తొలగిపోతాయి. నక్షత్రాలను తలుచుకుంటేనో ఇవాళ అనురాధ ఉన్నది, రేపు జ్యేష్ఠ ఉన్నది, తర్వాత మూల ఉన్నది అని వాటిని తలుచుకుంటూ ఉంటే వాటి వల్ల ఏమవుతుందన్నమాట, పాపం తొలగిపోతుంది. అందుకే నక్షత్రాలు కంఠస్థం చేయండి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలు ఇలాగే కంఠస్థం చేసి తలుచుకోండి. దానివల్ల ఏమవుతుందన్నమాట, పాపాలు తొలగిపోతాయి. పాపాలు తొలగిపోతే పుణ్యం లభిస్తుంది, అప్పుడు ఇంకా శుభాలు కలుగుతాయి. యోగం తలుచుకోవడం వల్ల ఇవాళ ఏముంది, విష్కంభ యోగమా, ఇంకేముంది అని తలుచుకోండి. దానివల్ల రోగాలు తొలగుతాయి, భయంకరమైన రోగాలు తొలగిపోతాయి. కరణం తలుచుకోవడం వల్ల ఇవాళ తైతుల కరణం ఉందా, ఇంకే కరణం ఉంది అని ఒకసారి చూసుకోండి. అక్కడ పంచాంగంలో రాస్తాడు కరణం గురించి, అవునా? మన పంచాంగంలో వేసావు ఇప్పుడు మనం క్యాలెండర్లో. అలాంటి కరణములను తలుచుకోవడం వల్ల కార్యసిద్ధి అనుకున్న పని అవుతుంది. ఇదన్నమాట పంచాంగం వల్ల వచ్చే లాభం. ఈ ఐదు ఉన్నాయి గనక జ్యోతిష్ శాస్త్రంలో, ఈ ఐదింటిని కలిపి పంచ అంగము అన్నారు, పంచాంగము అన్నారు. వాడికి ఆ రోజు చాలా ఆనందం కలిగింది, కొత్త విషయాలు తెలిసాయి. ఇలా ఉండగా ఈయన హాయిగా జనాల్లో పడి తన దొంగతనం మర్చిపోయాడు, పౌరాణికుడు అయిపోయాడు, అభిషేకాల్లో పడ్డాడు, పంచాంగంలో పడ్డాడు, బూతుల పంచాంగం వదిలి కొత్త పంచాంగంలో పడ్డాడు. ఇంకా రెండు మూడు రోజుల్లో శ్రీరామనవమి వస్తుందనగా ఒకరోజు అర్ధరాత్రి వేళ ఈయన అసిస్టెంట్ దొంగ ఒకడు వచ్చాడు. ఈ దొంగల నాయకుడి దగ్గర పనిచేసే దొంగలు 100 మందిలో ఒకడు. వాడు వచ్చి, నాయక నువ్వు ఇక్కడికి వచ్చి అప్పుడే ఏడాది అయిపోతుంది, అందుకే నేను వచ్చాను. ఈ ఏడాదిలో ఇక్కడున్న జనాన్ని బలి ఆకట్టేసుకున్నావు, అందరూ నీ బుట్లో పడిపోయినట్టున్నారు, అందుకే నువ్వంటే దేవుడు అనుకుంటున్నారు. గ్యారంటీగా మా నమ్మకం ఏంటంటే నువ్వు ఇక్కడ ఏ ఇంట్లో ఎంత ధనం ఉందో, ఏ మూల ఏముందో, ఎక్కడ సీక్రెట్ లాకర్స్ ఉన్నాయో ఇవన్నీ తెలుసుకునే ఉంటావు, అవునా? మాకు ఎప్పుడు కబురు పెడతావా అని ఎదురు చూస్తున్నావు. ఇంతకీ దొంగతనానికి ఎప్పుడు రమ్మంటావు చెప్పు అన్నాడు వాడు. ఇప్పుడు ఇతని గుండెల్లో రాయబడిపోయింది. రామచంద్ర ప్రభు, నేను దొంగలను వదిలినా వాళ్ళు నన్ను వదలడం లేదు, సంసారం పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు ఈ పాపిష్టాళ్ళు. ఇప్పుడు ఈ దుర్మార్గులు నేను మంచివాణ్ణి అయ్యానని చెబితే వాళ్ళు వచ్చి ఊళ్ళో వాళ్ళ మీద ఏదో రకంగా పడి వాళ్ళని చంపుతారు. ఒకవేళ నేను దొంగల నాయకుడిని తెలిస్తే ఊళ్ళో వాళ్ళు నన్ను చంపుతారు, నేను నిజంగా మారానన్నా నమ్మరు. నా ఫ్లాష్ బ్యాక్ ఒకటి నన్ను ఏడిపిస్తుంది కనుక నేను దొంగల నాయకుడిని ఒప్పుకోలేను, ఈ దొంగల్ని దొంగతనానికి రమ్మలేను, నన్ను నమ్మిన ప్రజల్ని కాపాడడం ఎలాగా అని బాగా ఆలోచనలో పడిపోయాడు. ఏమిటి నాయక ఆలోచనలో పడ్డావనగా, శ్రీరామనవమి నాడు సరిగ్గా 12:00 నా గుడిసెకి దూరంగా ఉన్నటువంటి చెట్టు దగ్గర, మర్రి చెట్టు దగ్గర మీరు నిలబడండి, ఆ తర్వాత దొంగతనం ఎలా చేయాలో నేను చెబుతాను, ఈ దెబ్బతో ఇక మళ్ళీ ఎప్పుడు మనం దోచుకోవలసిన అవసరం ఉండదు అన్నాడు వాడు. అనగానే ఆనందపడిపోయి ఈ నాయకుడు వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోతున్న వాడు ఎక్కడో దారిలో చెట్టు దగ్గర నిలబడి, రేపు రాబోయే శ్రీరామనవమి నాడు 12:00 మనం ఈ గ్రామం మీదకి దొంగతనానికి వస్తున్నాము అని తన స్నేహితుడు కూడా చెప్పాడు. సరిగ్గా ఆ రోజు 12:00 అక్కడ ఏ కారణం చేతనో కాలకృత్యాల కోసం ఈ ఊళ్ళో వాడు ఒకడు వచ్చాడు అక్కడికి. వాడి చివరి పడింది ఇది. వెంటనే వాడు కంగారు పడిపోయి ఊళ్ళోకి వచ్చి, ఎవరో ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారు, రేపు శ్రీరామనవమి నాడు 12:00 మన నగరం మీదకి భయంకరులైన దొంగలు ఆయుధాలతో వచ్చి పడిపోతారట, మనల్ని దోచుకుని మనల్ని చంపుతారట అన్నాడు. దాంతో ఊళ్ళో ఈ వార్త అంతా వ్యాపించేసింది, వాళ్ళు భయపడిపోయారు. దాంతో దొంగలంతా ఏడుపుహంతో పొద్దుటే లక్ష్మణుడి దగ్గరికి వచ్చారు. స్వామి స్వామి, మీరు వచ్చిన దగ్గర నుంచి మేము ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటున్నాం, మీరు చెబుతున్న పురాణాలు వింటున్నాం, మీరు చెబుతున్నట్టే నామస్మరణం చేస్తున్నాం, మీ దయవల్ల సుఖంగా ఉంటున్న సమయంలో మాకు కొత్త కష్టం వచ్చింది, ఎవరో ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్న మాట మా ఊళ్ళో వాళ్ళు విన్నారు, ఆ దొంగలు శ్రీరామనవమి నాడు 12:00 ఆయుధాలతో మన ఊరి మీదకి దాడికి వస్తున్నారు, మన వాళ్ళని చంపుతారట, బంగారము నగలు దోచుకుంటారట, మమ్మల్ని మీరే రక్షించాలి దిక్కు స్వామి అన్నారు. వచ్చిన తప్పులు దొంగడి చేతికి తాళం ఇచ్చినట్టుగా, నువ్వే దిక్కండి అన్నారు. అప్పుడు ఈయన ఏం చేశాడు, సరే అలాగే చేద్దాం, మీ బంగారం అంతా ఓ లిస్టు రాయండి, ఒక తాటాకుల మీద ఫలానా పుల్లారావు గారు 5 కేజీల నగలు అని మూట, ఆ మూట మీద పుల్లారావు గారు అనే స్లిప్ తగిలించండి, ఆ స్లిప్తో ఉన్నటువంటి ఒక రసీదు నాకు ఇవ్వండి, ఇలా అందరి డబ్బులు పట్టుకొచ్చి నా ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్నటువంటి గోతులు పాతి పెట్టండి అన్నాడు. మొత్తం ఊళ్ళో వాళ్ళ నగలు బంగారాలు అన్నీ కూడా లిస్టు రాసి ఓ చీటి ఈయన చేతిలో పెట్టి, ఆ మూట్లకేమో వాళ్ళ వాళ్ళ పేర్లు తగిలించి అవన్నీ పట్టుకొచ్చి ఈయన ఆశ్రమానికి ఎదురుకుండా పెద్ద గొయ్యి తవ్వి ఆ గోతిలో పాతిపెట్టారు వాడు. ఇప్పుడు ఈయన, మీకేం పర్వాలేదు ఇళ్ళకి వెళ్ళండి నేను చూసుకుంటాను అన్నాడు అని ఆశ్రమంలో కూర్చున్నాడు. ఊళ్ళో వాళ్ళ మొత్తం బంగారం అంతా నా ఎదురుగుండా ఉంది, దొంగలు ఎల్లుండి వచ్చేస్తారు, అప్పుడే నవమి ఎల్లుండి, ఇవాళ అప్పుడే సప్తమిలో ఉన్నాం, ఇప్పుడు నేనేం చెయ్యను, అద్భుతమైన బంగారపు నగలు మూటలు చూస్తూ ఉంటే శరీరమేమో వణుకుతున్నది, మనస్సు సువర్ణం కేసి ఆకర్షింపబడుతోంది. కానీ చదివిన పురాణాలని పట్టి చూస్తే దొంగతనమంత మహాపాపం మరొకటి లేదు. బంగారం దొంగతనం చేస్తే క్షయరోగం వస్తుంది, వెండి దొంగతనం చేస్తే కుష్ఠరోగం వస్తుంది, ఒక్కొక్క వస్తువులను ఒక్కొక్క రోగం వస్తుంది. ఏం చెయ్యాలి ఇప్పుడు నేను? పైగా ఇన్ని పురాణములు చెప్పి పరుల సొమ్ము మహాపాపం అని చెప్పి ఇప్పుడు ఈ పాప పని నేనే ఎలా చేయను? పైగా నన్ను నమ్మి నాకు వీళ్ళు బంగారం ఇచ్చారు, రేపో మాపో మా వాళ్ళు వస్తారు దొంగలు, వాళ్ళకేం సమాధానం చెప్పాలి అని ఆయన భయపడిపోయాడు. ఆ రాత్రి అంతా ఆయనకి నిద్ర పడితే ఒట్టు, మనస్సంతా గిర్రుని పరిపరి ఆలోచనలో తిరిగింది. ఈ ఆలోచనల్లో ఉండగా శ్రీరామనవం వచ్చేసింది మొత్తం మీద. ఈయనకి నిద్ర వస్తే ఒట్టన్నారు కదా, కళ్ళు మూసినా తెరిచినా ఓ పక్క నుంచి బంగారం, ఓ పక్క నుంచి తన అసిస్టెంట్లు, మరో పక్కన పురాణాలు, మరో పక్కన వ్యాసుడు, మరో పక్కన భక్తులు గుర్తుకొస్తున్నారు. ఇంతలో ఆ ఊరి రామాలయం అర్చకుడికి దొంగలు వచ్చి నగరంలో పడుతున్నారనే వార్త తెలియగానే కొంచెం రక్తపోటు పెరిగింది, గుండెపోటు వచ్చింది. ఆ రామాలయానికి ఒక అర్చకుడు ఉన్నాడు, ఆయన కొడుకున్నాడు, కూతురుంది, అందరూ ఉన్నారు. ఆయన పరమ రామభక్తుడు. ఆయనకి ఇంకా నేను బతకనేమో అనిపించింది. వెంటనే కొడుకుని, కోడల్ని, కూతుర్ని, అల్లుణ్ణి పిలిచి, మీరు మన ఊళ్ళోకి వచ్చిన స్వామీజీని కొడుకు తీసుకురండి, మన స్వామీజీని ఇక్కడికి తీసుకురండి అన్నాడు. వాళ్ళు పరుగు పరుగున స్వామి దగ్గరకు వచ్చి, స్వామి స్వామి, మీరు ఎంతో ఇష్టపడేటటువంటి రామాలయం అర్చక స్వామి వారికి గుండెపోటు వచ్చింది, రక్తపోటు పెరిగింది, ఆయన చచ్చిపోయేటట్టున్నాడు, దయతో మీరు ఒక్కసారి రావాలండి, ఆయన మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అనగానే ఈయన హుటాహుటిన బయలుదేరాడు. అర్చక స్వామి వారు రామాలయానికి వెనకున్నటువంటి ఒక గుడిసెలో ఉంటాడు పాప ఆయన. ఇంత చేసి ఆయన బతుకు గుడిసి పాపం. ఆ గుడిసెలోనే ఉంటూ రాముడి భక్తితో అర్చన చేస్తున్నాడు ఆయన. అందరూ బయటికి వెళ్ళిపోండి, గుడిసెకు బయట తలుపేసేయండి అన్నాడు. అందరూ బయటకు వెళ్ళిపోయారు, గుడిసె బయట గడియ కూడా పెట్టారు. అప్పుడు ఆయన లక్ష్మణస్వామి ఇలా రా అన్నాడు. ఈ లక్షణ అనే నామం కలిగిన దొంగాడు ఇప్పుడు లక్ష్మణస్వామి అయిపోయాడు. లక్ష్మణస్వామి, తమరి దయతో ఇక్కడికి రండి. మీరు సుకుడు లాంటి వాళ్ళు, మీరు వైరాగ్య సంపన్నులు, ధనం మీద వ్యామోహం లేనివారు, అందుకే నా అంత్యకాలంలో మిమ్మల్ని ఇక్కడికి దగ్గరికి పిలిపించాను. నాకు అర్థమైంది, ఇక నేను బతకను, నాకు చావు తప్పదు. ఈ రామాలయానికి ఒక పెద్ద నేల మాళిగ ఉన్నది, అంటే అండర్ గ్రౌండ్. నా గుడిసె కింద ఒక గొయ్యి తవ్వితే ఆ గోతిలోంచి ఒక తలుపు ఉంటుంది, ఆ తలుపుకున్న తాళాలు నా దగ్గర ఉన్నాయి, ఆ తాళం తీసి కనుక వెడితే మీరు కింద సొరంగ మార్గం గుండా రామాలయంలో గడతారు. దారి పొడుగుత కింద బోలెడు గదులు ఉన్నాయి, ఒక్కొక్క గదిలోనూ లెక్కలేనంత బంగారపు రాసులు పోసి ఉన్నాయి, బంగారం రాసులు అనంతంగా పోసి ఉన్నాయి. ఈ నగల్ని నేను చాలా కాలం నుంచి కాపాడుతున్నాను, ఈ రహస్యం వంశపారంపర్యంగా నా తర్వాత నా కొడుకు, కొడుకు తర్వాత కొడుక్కి తప్ప ఎవరికి పడితే వాళ్ళకి చెప్పం, కానీ అంత్యకాలంలో నా కొడుక్కి కాకుండా మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీ పేరు లక్ష్మణుడు, నా దేవుడు రాముడు, రాముణ్ణి రక్షించే భారం మీది, మీరు తప్ప ఈ మహత్తర కార్యక్రమం చేసే భక్తుడు మరొకడు లేడు, మీరు రామభక్తులు, హరిభక్తులు, విష్ణునామ స్మరణ చేస్తూ ఉంటారు అని చేతులు తాళం పెట్టి రామ 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 అని చచ్చిపోయాడు. ఈ లక్ష్మణుడని పేరు కలిగిన ఈ దొంగాడికి మతిపోయింది. ఏమిటి విచిత్రం, ఊళ్ళో వాళ్ళేమో బంగారం మూటలు కట్టి నా ఆశ్రమానికి ఎదురుగుండా గొయ్యి తవ్వి ఆ గోతిలో పెట్టారు, తాళాలు నాకిచ్చారు దొంగాడి చేతికి ఇచ్చినట్టుగా, ఇప్పుడు అసలు తాళం కూడా దొంగ చేతికి ఇచ్చాడు ఈ ఆచార్య గారు. అసలు ఎంతవరకు నిజం ఉందో చూద్దామని ఈయన చెప్పిన మంచం కొంచెం పక్కకి తరిపాడు, చిన్న గొయ్యి కనపడింది. ఆ గొయ్యి అలా మట్టి చేత్తో తోసి పక్కకు తోస్తే ఒక చిన్న తాళం కనపడింది. ఈ తాళం, ఈ ఆచార్యులు వారు ఇచ్చిన తాళం అందులో పెట్టి తిప్పగానే తాళం తెరుచుకుంది. తాళం తెరుచుకోగానే ఓ పెద్ద తలుపు గిర్రుమనే శబ్దంతో వెనక్కి వచ్చి పడిపోయింది. ఈయన పక్కకి తప్పుకున్నాడు, ఆ తలుపు వెనక్కి వచ్చి పడింది. అక్కడ నిజంగానే మనిషి హాయిగా ప్రయాణించే సొరంగ మార్గం ఉన్నది. ఆ సొరంగంలోకి వెడుతున్నంతసేపు ఈయన గుండె కొట్టుకుంటోంది. వెంటనే ఆయన ముందుకు వెళ్ళాడు. అడుగునున్నాయట 324 గదులు ఉన్నాయి కింద, అన్నీ నేలవాళిగలే. ఒక గదిలో అమూల్యమైన వజ్రాలు, ఆ వజ్రాలతో తయారు చేయబడిన నగలు ఉన్నాయి, పెద్ద పెద్ద పతకాలు, ఓ దాంట్లో నవరత్నాలు, ఓ దాంట్లో బంగారం, ఇలా సమస్తం సువర్ణముతో ఉన్నటువంటి నగలే, అన్నీ బంగారు నగలే. పైగా ఈ మొత్తం అన్నిటికీ కూడా నవరత్నములు తాపడం చేయబడున్నాయి. ఇంకా వాటి గురించి ఈ ప్రపంచంలో విలువ కట్టడానికి ఎవడన్నా వస్తే వాడి జీవితం సరిపోదు. ఇది అనంత పద్మనాభస్వామి యొక్క టెంపుల్ కింద పడినట్టే అనమాట అడుగున. ఆ రోజుల్లో ఆలయాల్లో అంతంత సొమ్ము ఉండేది. అవన్నీ చూసి అక్కడి నుంచి ముందుకెడితే సరిగ్గా రామాలయంలోకి వచ్చాడు ఆయన. పైకి ఎదురుగుండా రాముడు చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణా వచ్చావా అని పలకరించినట్టు అయ్యింది. ఈయన బుర్ర గిర్రం తిరిగిపోయింది. నాయన లక్ష్మణ రాముడి సొమ్ము అని ఆచార్యుడు పక్క నుంచి పిలుస్తున్నట్టు, నాయన నేను రాముణ్ణిరా, లక్ష్మణ నా సొమ్ము భారం నీదిరా అని రాముడు అంటున్నట్టు, లక్ష్మణ ఇది బంగారు జింక కాదు సుమా అని సీత పిలుస్తున్నట్టు, నా పేరు పెట్టుకున్న దొంగ నువ్వు నా లక్షణాలతో ఉండరా అని లక్ష్మణుడు పలకరిస్తున్నట్టు, జాయ్ శ్రీరామ్ అని హనుమంతుడు అన్నట్టుగా ఆయనకు అనిపిస్తోంది. అప్పుడు ఆయన ఏమైపోయాడు ఆలోచించడు ఒక్క క్షణకాలం. హరినామ సంకీర్తనం తప్ప మరొకటి లేకుండా అయిపోయాడు. పాపం ఇప్పుడు ఈ లక్షణుడు, లక్ష్మణుడిగా పిలువబడినటువంటి కొత్త స్వామి గజగజలాడిపోయాడు. కిం కర్తవ్యం, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? దొంగతనం కోసం ఊళ్ళోకి వచ్చాను, కానీ ఊళ్ళో వాళ్ళు నన్ను నమ్మారు. నేను చదివిన పుస్తకాలన్నీ నాకు ఒక అద్భుతమైన జీవన రహస్యం తెలియచేశాయి. ఉత్తమమైన సంస్కృతి నన్ను మారుస్తున్నది. అది కాక రాముడంతటి వాడు అర్చకుని ద్వారా తాళం నా చేతిలో పెట్టి నా ఆలయాన్ని రక్షించు, నా సొమ్ము రక్షించు, నువ్వు నాకు దిక్కు అంటున్నాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని గజగజలాడిపోయాడు. ఒక్క క్షణకాలం ఆయన శిరస్సు గిర్రును భూమి తిరిగినట్టు తిరిగింది. చక్రం విష్ణు చక్రం తిరిగినట్టు తిరిగింది. రాముడు దొంగతనం, రాముడు దొంగతనం, ప్రజలు దొంగతనం, అర్చకుడు మళ్ళీ అంతలోనే దొంగతనం, ఈ రెండింటికి మధ్యలో కొట్టుమిట్టాడిపోయాడు. క్షణంలో ఒక నిర్ణయానికి వచ్చాడు. చకచక ఈ సొరంగ మార్గం మూశాడు, మళ్ళీ సొరంగంలో నుంచి బయటకు వచ్చాడు, తాళం యథాప్రకారంగా వేశాడు, గొయ్యి మూసేశాడు. గుడిసె తలుపు బయట వేశారుగా, ఆ తలుపును తట్టాడు. వెంటనే ఆచార్యుల వారి కుమారుడు, అల్లుడు, కూతురు, కోడలు వచ్చి, స్వామి మా నాన్నగారు పోతురు పోతూ ఈ గుడిసి మీకే ఇచ్చేయమన్నారండి, గుడిసి మీకే ఇస్తున్నాం, మా తండ్రి గారి బాధ్యత ఆలయం బాధ్యత మీదేనండి అన్నారు కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు. అప్పుడు ఆయన ఈ బాధ్యత నాది, ఈ గుడిసెతో పాటు ఊరి బాధ్యత నాది, రామాలయం బాధ్యత నాది, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది అన్నాడు. అని తన ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి ఊళ్ళో వాళ్ళు ఏడుస్తూ, మహర్షి, సన్యాసి, స్వామి, గురువుగారు, దొంగలు భయంకరమైన ఆయుధాలతో రాత్రికి మన ఊరి మీదకు వస్తున్నారనే వార్త మాకు తెలిసింది, వాళ్ళు వస్తే మేము బతకం, మమ్మల్ని రక్షించండి అనగా, మీరందరూ వెళ్ళి రామాలయంలో దాక్కోండి, నేను చూసుకుంటాను, రామాలయం దగ్గరికి ఎవరూ రారు, మీరు వెళ్ళి రామాలయం దగ్గర కూర్చోండి అన్నాడు ఆయన. వాళ్ళంతా రామాలయానికి వెళ్ళిపోయారు. ఇంకా ఆశ్రమంలో సన్యాసి గారు మిగిలారు. ఎదురుగుండా గోతిలో వాళ్ళ నగలు మిగిలాయి. రాముడి యొక్క నేలమాళికకి సంబంధించిన తాళం ఈయన దగ్గర ఉంది. ఈయన ఆసనం మీద అలా కూర్చుని రామ్ 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 అంటూ కూర్చున్నాడు. పరమ వైష్ణవుడైపోయాడు, ఈయన భాగవతోత్తముడైపోయాడు. ఇప్పుడు ఈయన దగ్గర రామనామస్మరణం తప్ప మరొకటి లేదు. రామనామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే ధునా పావకః అపి సలిలాయతే అధునా. రామ 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 అని జపించేవాడికి భయం కుతః? భయం ఎక్కడిది? రామనామస్మరణం చేసేవాడికి భయం లేదు, వాడు నిర్భయంగా ఉండవచ్చు. ఈ మాట అన్నది ఎవరు అనుకుంటున్నారు? వ్యాసుడు, పద్మాకర్ గారు కాదు రాయడం, వ్యాసుడు రాసిన ప్రహ్లాద కుమారుడు అన్నాడు. విష్ణు పురాణంలో శ్లోకం ఇది. విష్ణు పురాణంలో ప్రహ్లాద్ చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో ప్రహ్లాదుని పట్టుకెళ్ళి హిరణ్యకశిపుడు నిప్పులు గుండంలో వేశాడు. నిప్పుల్లో అతన్ని దగ్ధం చెయ్యాలి అనుకున్నాడు. వెంటనే నిప్పు నీరుగా మారిపోయింది. అప్పుడు హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి, ఇదేమిట్రా, నిప్పులో నిన్ను పారేస్తే నిప్పు అప్పుగా మారింది ఏమిటి అన్నాడు. అప్పు అంటే నీరు. ఇదేమిటి నిప్పిలా అయ్యింది అంటే, అప్పుడు ప్రహ్లాదుడు ఈ శ్లోకం చెప్పాడు, రామనామ జపతాంకుతో భయం సర్వతాప శమనైక భేషజం. నాన్న, రామాని జపించేవాడికి భయం ఎక్కడిది? సమస్తమైన తాపములను, వేడులను చల్లార్చే ఒకే ఒక్క ఔషధం రామనామం. అంటే రామనామం జపిస్తే ఏ తాపమైనా చల్లారిపోతుంది, ఆ మొత్తం తాపత్రయమే నశించిపోతుంది, ఏం భయం అవసరం లేదు. తాపమును తొలగించే అసలైన సిసలైన ఔషధం రామనామము. నువ్వే చూసావు కదా, పశ్య తాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతేధున. నాన్న నీవే చూచావు, నన్ను నిప్పులో వేశావు, నా శరీరం తగలగానే నిప్పు కూడా నీరుగా మారింది, ఎంత గొప్ప శక్తి రామనామమునకున్నది అన్నాడు. మళ్ళీ కొంతమంది తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉంటారుగా, బోడి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, అందుకని అదేంటండి ప్రహ్లాదుడు కృతయుగం నాటివాడు, రాముడు త్రేతాయుగం వాడు, రామనామస్మరణ ఎలా చేశాడండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. కొంచెం బుర్ర పెడితే అనుమానం రాదు, విష్ణువునికి రామనామం ఎప్పుడూ ఉన్నది, వేదములలో కూడా రామనామం ఉన్నది. చూడండి ఒకసారి దశమ మండలం యజుర్వేదంలో, అందులోనూ విష్ణువు యొక్క స్మరణ ఉంటుంది, అందులోనూ ఉంటుంది. ఇది పక్కన ఒకటి పెడితే అసలు, అంటే రాముడు త్రేతాయుగంలో అవతరించిన భగవంతుడైన విష్ణువునికి రామ అనే శబ్దం ఎప్పుడూ ఉన్నది. ఎలాగని అడగనే, రాముడికి ముందు రాముడు లేడేటి, రాముడికి ముందు ఇంకో రాముడు ఉన్నాడు కృతయుగంలో, జమదగ్గిన కొడుకు, ఆయన పరశురాముడు అంటున్నానే, అసలు పేరు రామ, కానీ చేతిలో గండ్రగొడ్డలు ఉండడం వల్ల, పరశు ఉండడం వల్ల పరశురాముడు ఉంది, కృతయుగం వాడు ఆయన, అవునా? కాబట్టి భార్గవరాముడు ఉన్నాడు, చాలామంది రాముళ్ళు ఉన్నారు, భగవంతుడికి రామశబ్దం ఇష్టం కాబట్టి ఎప్పుడూ ఉన్నది. దశరథుని కొడుకుగా పుట్టాక కూడా అదే రామనామం చేసుకున్నాడు ఆయన. కాబట్టి అందుకే విష్ణు సహస్రనామంలో రామో విరామో విరజో మార్గో నయో నయో నయ రామశబ్దం అన్నిసార్లు వాడారు. రామశబ్దం పరమాత్మనికి ఎప్పుడు ఉన్నది అన్నాడు. కొత్తగా మనం అనుమానించక్కర్లా, కృతజ్ఞతలో రాముడు ఎక్కడున్నాడు, రామనామం ఎక్కడుంది అనక్కర్లా, విష్ణువునకు ఈ నామము ఎల్లవేళలా ఉంటుంది. ఆయన సర్వకాల సర్వావస్థలో ఆ నామాంతో వ్యవహరింపబడతాడు. మళ్ళీ అదే నామాన్ని ఇంకోసారి పొందాడు, పరశురాముడిగా, రాముడిగా, బలరాముడిగా, మూడవతారాల్లో రామనామాన్ని చేర్చుకున్నాడు ఆయన. రామనామమునకు అంత శక్తి ఉన్నది కనుక ఆ రాముడికి ఇవాళ రక్షణ లేకుండా చేస్తూ ఉంటే, ఆ రాముడి రక్షణ కోసం మనం రాముడిని మళ్ళీ రక్షగా తీసుకుని చెయ్యాలి. అందుకని జై శ్రీరామ్ గడి చెప్పండి. రామనామస్మరణతో రాముడిని రక్షించగలం మనం, మనకి ఆ శక్తి మనకున్నది. కంగారు పడకండి, పిచ్చి వేషాలు వేసేవాళ్ళు ఎలా తాట తీయాలో దానికి ఒక పెద్ద పథకం ఉంటుంది. ఈ హిందూ ఆలయాలకు చుట్టుపక్కల ఎక్కడైనా పిచ్చి పనులు చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దొరుకుతాయి. ఏం కంగారు పడక్కర్లా, వై డోంట్ వరీ అబౌట్. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే, రామచంద్రుడు అంటే అద్భుతమైన ఒక శక్తి. ఆ శక్తిని తలుచుకుంటే ఎటువంటిదైనా చల్లారిపోతుంది. అందువల్ల ఈయన ఏం చేశాడు, రామ 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 అనుకుంటున్నాడు. ఎంతలో సరిగ్గా దొంగలు వచ్చేసారు అర్ధరాత్రి 12 గంటలకల్లా. రాముడిని తలుచుకుంటూ ఎలా రక్షిద్దాం అనుకుంటున్న ఈ దగ్గరికి వచ్చి, మిత్రమా, నాయక లక్షణ నాయక, మొత్తం డబ్బంతా నువ్వే కొట్టేసావని విన్నాం, ఊళ్ళో వాళ్ళు డబ్బంతా నీకే దాచమనిచ్చారట, ఇది కాక ఇంకేదో కొత్త నిధి కూడా దొరికిందిట, ఎక్కడుంది బంగారం అని అడిగారు వాళ్ళు. వెంటనే ఆయన ఏం చేశాడు, ఇలా 2 రోజులు చూపిస్తానని తీసుకెళ్ళాడు. ఈ నూతిలోకి ఒకటి తర్వాత ఒకటి దిగండి, ఈ నూతి లోపల 100,000 మూటలు ఉన్నాయి. ఈ నుయ్యి చాలా లోతైంది, వెడల్పోయినది, ఇందులోకి మీరందరూ దిగి ఆ మూటలన్నీ పైకి అందివ్వండి, నేను తీసుకున్నాక మిమ్మల్ని అందరినీ తాడుతో పైకి లాగుతానని 100 మందిని అందులో దింపాడు. అది పెద్ద విశాలమైన పాడుబడి నుయ్యి, ఆ ఊళ్ళో చాలా కాలంగా ఉంది. ఆ నూతిలోకి తాడుచుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ దిగారట. అందరూ పైకి దిగాక లోపలికి దిగి వెతుకుతూ ఉండండే అని తాడు లాగేశాడు ఈయన పైకి. తాడు లాగ్గానే లోపల, నాయక తాడు తాడు, మేము కింద నీళ్లలో మురిగి చూస్తున్నాం, చాలా లోతుంది ఇది, పైకి ఇది మురికి నీరు వైతరణి జలంలో ఉందనగా, ఉండండి రా కంగారు పడకండి, మిమ్మల్ని అందరినీ బంగారం దగ్గరికి పంపిస్తాను, మీకు బంగారం లాంటి ఫ్యూచర్ ఇస్తాను అని వెంటనే రామాలయం దగ్గర ఉన్న ఊళ్ళో వాళ్ళంతా రండి అన్నాడు. వాళ్ళందరూ వచ్చాక ఈ నూతిలో ఉన్నారు 100 మంది దొంగలు, రాళ్ళు వేసుకోటి చంపేయండి అన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ దొంగలకి ఈయన ఒకప్పుడు నాయకుడు. నిజానికి ఇప్పుడు ఈయన చాలా గొప్పగా మారిపోయినా కనీసం వాళ్ళని బంధించి జైల్లో పెట్టచ్చుగా, కాదు, ఇటువంటి దుర్మార్గులు బయటకు వస్తే రేపు చాలా పాపాలు చేస్తారు, కాబట్టి పాపాత్మల్ని సంహరించడం తప్ప మరొకటి లేదు, క్షమించకూడదు, అది నిజమైన ధర్మం అంటే. అందుకే అర్జునుడిని వేసిపారి అన్నాడంతే, దుర్యోధనుడు తొడలు నరికి కూలగొట్టి గత్తో అన్న భీముడికి సైగా అందుకు చేశాడు. వాళ్ళని క్షమిస్తే ప్రమాదం అండి. అందుకని బండరాళ్లతో కొట్టిపారేయండి అని కానీ, ఊళ్ళో వాళ్ళంతా భలే స్వామి మీరు చెప్పిందే కర్తవ్యమన్నారు, ఇంత రాళ్ళు పట్టుకొచ్చారు, వేసుకొట్టి చంపేశారు, మొత్తం 100 మంది దొంగలు చచ్చిపోయాక ఆ నూతిని పూడ్చి పారేశారు. ఈ విధంగా ఒక భయంకరమైన దొంగ, ఆ దొంగలకి నాయకుడైన వాళ్ళు దుష్ట సంహారం చేసి బావి పూడ్చిపెట్టి తన పాత చరిత్ర అందులో సమాధి చేసేసాడు. ఇక కొత్త చరిత్రలోకి వెళ్ళాలనుకున్నాడు, తనకి కొత్త జీవితం సృష్టించుకున్నాడు. ఊళ్ళో వాళ్ళందరి చేత గొయ్యి దవ్వించాడు, వాళ్ళ బంగారం అంతా తిరిగి వాళ్ళకి యథాప్రకారంగా పంచిపెట్టాడు. రామాలయం యొక్క నేలమాళిగ నిధి తన దగ్గర పెట్టుకున్నాడు. రాముడికి ఇప్పుడు ఈయన నిజమైన ప్రధాన అర్చకుడు అయిపోయాడు. నిరంతరం ఆ ఊళ్ళో వాళ్ళకి రామనామస్మరణం నేర్పాడు, రాముడి కథలు వినిపించాడు, రాముడి చరిత్ర చెప్పించాడు, శ్రీరామ జయరామని రాయించాడు. ఆ ఊళ్ళో రామనామం తప్ప మరొకటి వినపడకుండా అయిపోయింది. ఆ మహానుభావుడు తర్వాత కాలంలో లక్ష్మణుడు అనే పేరుతో ఉన్నటువంటి దొంగవాడు కాస్త ఏమని పిలువబడ్డట, కలియుగములో అత్యద్భుతమైనటువంటి నామం కలిగిన విఠోభా స్వామి. మహారాష్ట్రలో ఆయనకి చాలా పెద్ద పేరు. ఈ పాండురంగుడి యొక్క భక్త విజయాల్లో ఈ విఠోబా పేరు చాలా గొప్పగా ప్రసిద్ధికెక్కింది. ఈ విఠోబా అని పేరు కలిగినటువంటి ఆ స్వామీజీ ఒకప్పుడు దొంగల నాయకుడు. ఆ తర్వాత కాలంలో సన్యాసి అయ్యాడు. ఆయనకు ఆశ్రమం కూడా ఉంది ఇప్పటికి కూడా మహారాష్ట్రలో. వాళ్ళంతా ప్రతి సంవత్సరం పాండురంగుడి దగ్గరికి వెళ్ళి పాండురంగుడి మీద కీర్తనలు పాడుతూ ఉంటారు, పాండురంగుడికి సేవ చేస్తూ ఉంటారు. రామాలయం నుంచి దీక్షతో పాండురంగుడి దగ్గరికి వెళ్తారు. కాబట్టి హరిభక్తులు మొదట్లో ఎలాంటి వాళ్ళైనా నామస్మరణం చేయగా చేయగా మారిపోతారట. నిప్పుతో కలిస్తే బంగారం ఎలా శుద్ధి అయిపోతుందో అలాగే సాధువులతో చేరితే దొంగలు కూడా మారిపోతారు అనడానికి ఇది ఒక గొప్ప కథ అనమాట. అసలు లేదని చెప్పంటారా, మొదట్లో పాపాత్ములుగా దొంగలుగా ఉన్నవాళ్ళు, వ్యసన పరులుగా ఉన్నవాళ్ళు ఒక్కసారి భక్తి మార్గంలోకి వస్తే వాళ్ళంత గొప్ప భక్తులు ఉండరండి. ఎప్పుడు నిత్యం భక్తితో ఉండేవాడికి ఎప్పుడు అదే మార్గం. కానీ ఒకప్పుడు దుష్టుడుగా, ఒకప్పుడు పాపిష్టివాడిగా ఉన్నవాడు సరైన మార్గంలోకి వస్తే వీడిక్కడ కూడా పరాకాష్ఠ గడిపోతాడు. అక్కడ నాస్తిక్యంలోనూ పరాకాష్ఠ, ఆస్తిక్యంలోనూ పరాకాష్ఠ గడతాడు. ఈ మధ్యలో వాళ్ళు మనమే అలా కూర్చుని ఉంటాం, రోజో దండం పెడతాం, పూర్తిగా రాముడిని రక్షించుకోలేము మనం. మనకంటే వాడు చాలా మార్పు చెందుతారన్నమాట. అందుకనే దుష్టుణ్ణి మార్చడం తేలిక అన్నారు. వాడు చేసే ఉపకారం అంతా ఎంత కాదు. విఠోబా చరిత్ర చాలా గొప్ప చరిత్ర. దీని గురించి ప్రభుదత్త బ్రహ్మచారి గారు వారణాసిలో ఆశ్రమంలో ఉన్న రోజుల్లో ఆయన గొప్ప మాట చెప్పారు. ఏమని, విఠోబాని ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయే ముందు తలుచుకోండి. మీ జీవితంలో పరుల సొమ్ము దొంగిలించాలనే కోరిక రాదు, మిమ్మల్ని రాముడు రక్షిస్తాడు, పరమభక్తుల్లో అగ్రగణ్యుడైన భక్తుడు ఆయనంటే నాకు చాలా ఇష్టం అని ప్రభుదత్త బ్రహ్మచారి గారు చెప్పారు. ప్రభుదత్త బ్రహ్మచారి గారు వచ్చి మీకు తెలుసు కదా, ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఆయన వెళ్ళిపోయే దాదాపు 60-70 ఏళ్ళైంది. మా నాన్నగారు లాంటి వాళ్ళకి తప్ప మాదిరివాడికి ఆయనకు ఎవరో తెలియరు. చాలా గొప్పవాడు ఆయన, చాలా ఎక్కువ కాలం జీవించిన వాడు ఆయన. హిందీలో వ్రజ భాష అని ఒక భాష ఉంది, వ్రజ భాషలో భాగవతం, వ్రజ భాగవతం రాసిన వాడు ఆయన. ఆయన తన తల్లిదండ్రులతో కలిసి నేటికి దాదాపు ఒక 120-130 ఏళ్ల క్రితం బదరి, కేదారం వంటి చారుధామ యాత్రకు వెళ్ళారు. రిటర్న్ జర్నీలో తల్లిదండ్రులు, ఈ ప్రభుదత్త బ్రహ్మచారి గారు అసలు పేరు ఏమిటో తెలియదు కానీ ఆయన చరిత్ర మళ్ళీ చదివితే కానీ మనకు ఆయన అసలు పేరు తెలియదు, ఆయనతో పాటు హరిద్వార్ వచ్చారు. హరిద్వార్లో గంగ మహావేగంగా వెళ్ళిపోతుంది. అది నిజంగా లుటదభంగ తరంగ మృదంగ నిస్వరస్ఫుటమేది, అంత వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది, దబ 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 వెళ్ళిపోతుంది. ఆ గంగలో స్నానానికి ఈ కుర్రాడు వెళ్ళాడు, వెళ్ళడంతో కొట్టుకుపోయాడు. అమ్మో అన్నారు వాళ్ళు, కానీ క్షణాల్లో కుర్రాడు మాయమైపోయాడు. తల్లిదండ్రులు ఏడ్చారు, చారుధాము కనుక్కున్నాం, వీడిని పరంధామానికి పంపేశాం, ఒక్కడే కొడుకు చచ్చిపోయాడని తల్లిదండ్రులు ఏడుస్తూ ఇళ్ళకెళ్ళిపోయారు. ఆ తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు, ఏదో ఊరు చెప్పారు, కాకినాడ దగ్గర ఏదో పల్లెటూరు. ఇది జరిగింది. ఈ కుర్రాడు హరిద్వార గంగలో పడిపోయిన వాడు హరిద్వార్ నుంచి కొట్టుకుంటూ వెళ్ళి ప్రయాగ దగ్గర గంగా యమున కలిసిపోయి కాశీకేసి ఎడతాయి. ప్రయాగ దగ్గర గంగా యమున సంగమం అద్భుతంగా ఉంటుంది. అక్కడి నుంచి కాశీలో మణికర్ణికా ఘట్టం దగ్గర తేరాడు. అసలు మానవ మత్తుడు బతుకుతాడు ఒకసారి ఆలోచించండి. ఆ సమయంలో మణికర్ణికా ఘట్టంలో ఓ స్వామీజీ స్నానం చేస్తున్నారు. ఆయన కాళ్ళ దగ్గర ఏదో జుట్టులా కనపడితే ఎవడో శవాన్ని వదిలేసాడేమోలే అని ఆ జుట్టు పుచ్చుకుని ఎత్తి మళ్ళీ లోపల గడ్డేద్దాం చూస్తే ఈ కుర్రాడు కనపడ్డాడు. వీళ్ళు ప్రాణం ఉంది కదులుతున్నట్ట. వెంటనే పొట్ట తొక్కారు, నీళ్లు బయటకు వచ్చాయి, బతికాడు వాడు. అందుకని రాముడిని వాళ్ళు ప్రభువు అంటారు. ప్రభువు చేత నాకు దత్తుడిగా వచ్చాడని ప్రభుదత్త బ్రహ్మచారి అని పేరు పెట్టారు. ఆయన కాశీలో తన ఆశ్రమ బాధ్యత ఆ కుర్రాడికి ఇచ్చి ఆ కుర్రాడికి సంస్కృతం నేర్పి హిందీ నేర్పి మహాత్ముడిని చేశారు. ఎప్పుడో 6 ఏళ్లకో 7 ఏళ్లకో కొట్టుకుపోయిన వాడికి 12 ఏళ్ళు వచ్చాయి. ఇంతలో తల్లిదండ్రులు కాశీ వచ్చారు. ఈ విషయం తెలుసుకుని వీడు మా కుర్రాడేమో అని ఆశతో వచ్చి చూశారు. కుర్రాడు వాళ్ళ కుర్రాడే. వాళ్ళు ఆనందపడిపోయి ఎక్కడ హరిద్వారు, హరిద్వార గంగలో పడిపోయి ఎక్కడికో పోకుండా మీ దగ్గరకు వచ్చాడు, ఆ కుర్రవాణ్ణి మీకే అప్పగించాం, మీ ఆశ్రమంలో ఉంచండి, మేము కూడా ఆశ్రమంలో ఉంటామని తల్లిదండ్రులు కూడా సన్యాసం స్వీకరించి అక్కడే ఉండిపోయారు. ఆయన కాశీలో మహాపౌరాణికుడని పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో బ్రహ్మచారి, తర్వాత సన్యాసాశ్రమం స్వీకారం చేస్తారు. ఇప్పుడు కూడా ముందు బ్రహ్మచర్యాశ్రమం ఉంటుంది సన్యాసులకి. ఆ ఆశ్రమంలో ఉండగా మా నాన్నగారు 1932 చదువుకోవడానికి వెళ్ళారు. ఈ ప్రభుదత్త బ్రహ్మచారి గారి ఆశ్రమంలో మా నాన్నగారికి ఆశ్రయం కల్పించారు. ఆయన అక్కడ ఉండి మా నాన్నగారు ఆయన రాసిన వ్రజ భాగవతం ఆయనకి పురాణంగా చెప్పేవారు సాయంత్రం పూట జనాలకి. మా నాన్నగారు అంటే ఆయనకి చాలా ఇష్టం. 5 ఏళ్ళు ఆశ్రమంలో ఉన్నారు. ఆ ప్రభుదత్త బ్రహ్మచారి గారి యొక్క వాయిస్ ఎంత బాగుంటుందండి. చాలా కాలం ఆయన ఇచ్చిన పుస్తకం మా నాన్నగారికి శ్రీ వెంకటాచలపతి కె చరణ్ కమల్పుర సమర్పిత్ అని రాసి సరదాగా ఆ వెంకటాచలపతి పేరుతో ఉన్న నీకు ఇస్తున్నానని ఇక్కడ హిందీలో రాసి డేట్ వేసి ఇచ్చారు. అది 10/5/1937 అప్పుడు ఇచ్చారు పుస్తకం. ఇక 1937 ఇచ్చిన పుస్తకం మా ఇంట్లో చాలా కాలం ఉండేది. తర్వాత తర్వాత శిథిలం అయిపోయింది. ఇప్పుడు అది మా పెదనాన్నగారి ఇంట్లో ఉందని విన్నాము. మా అదృష్టం బాగుంటే దొరికితే చాలా సంతోషిస్తాం అనమాట. ఆ మహానుభావుడు వ్రజభాగవతం రాశారు. ఎంత ప్రసిద్ధి అండి, కాశీలో ఆ పుస్తకాలు అమ్ముతారు, కొనుక్కోవచ్చు మీరంతా. కొంత కాస్త కొస్త వ్రజభాష నేర్చుకుంటే అర్థమవుతుంది అనమాట మనకి. ఆయన ఈ విఠోబా చరిత్ర రోజు చదవండి, లేదా తలుచుకోండి. రాత్రి పడుకునే ముందు వాడిని తలుచుకోండి. మీ జీవితంలో పరద్రవ్యం మీద ఆసక్తి ఉండదు, దొంగతనం మీద ఆసక్తి ఉండదు, మీరు తరించి తీరుతారని చెప్పారు. మహానుభావుల చరిత్రలో విష్ణు భక్త విజయం అంటే ఎటువంటి భక్తులు ఉన్నారో ఆలోచించారా మీకు? భక్త తుకారాము లాంటి వాళ్ళు, విఠోబా లాంటి వాళ్ళు, నిన్న మనం చెప్పుకున్న ఇంద్రజ్యుమునుడి లాంటి వాళ్ళు, ప్రభుదత్త బ్రహ్మచారి వంటి వాళ్ళు, ఈ మహానుభావులంతా ఈ దేశంలో పుట్టారు కాబట్టి ఇంకా మనం ఈ పాపాత్ముల మధ్యలో బతకగలుగుతున్నా, లేకపోతే ఎప్పుడో ఈ కలిపురుషుడు మనల్ని ఆక్రమించి సర్వనాశనం చేసేవాడు అనమాట. ఇంకా భక్త తుకారాం అయితే పాండురంగడి మీద ఎటువంటి కీర్తన రాశాడండి? ఆది బిజాయే కలి, ఆది బిజాయే కలి, బీజాంకురాలే రూపావాడలే, ఆది బిజాయే కలి, హే ఎక్కు బీజ పోటి తరుకోటి జన్మ కేటి, కోటి జన్మ పేటి సుమాలి ఫళి, కోటి జన్మ పేటి సుమాలి ఫళి, ఆది బిజాయే కలి. ఇది ఆయన రాసిన అద్భుతమైనటువంటి కీర్తన. మొదట్లో ఒక బీజమును భగవంతుడు నాటెను. ఆది ఆది యందు ఒక బీజమును ఏం చేశాడైనా భూమిలో నాటెను. బిజాయే అది కలి, ఓ చిన్న అంకురమై పైకి లేచింది. భగవంతుడు ఒక బీజం భూమిలో నాటాడు, ఆ విత్తనం మొక్కై పైకి లేచింది. నాటింది ఏంటి ఇంతకీ? ఒక్క మొక్కే. కానీ అది ఏమైంది? తరు కోటి, కొన్ని కోట్ల చెట్లుగా మారిపోయింది. వేసేది ఒక విత్తనమే. ఆ విత్తనం పెరిగింది అనుకుందాం, చెట్టు అయ్యింది, చెట్టుకు బోళ్ళు పళ్ళు వచ్చాయి, ఈ పళ్ళల్లోంచి టెంకలు వచ్చాయి, మళ్ళీ టెంకలు నాటండి, ఈ టెంకలు మళ్ళీ చెట్లు అవుతుంటాయి, మళ్ళీ కొన్ని వందలు కాయలు వస్తూ ఉంటాయి, విత్తనాలు తయారవుతూ ఉంటాయి, ఇలా కోటాను కోట్ల చెట్లు అసంఖ్యాకంగా పెరిగిపోతాయి, అసంఖ్యాకమైన వృక్షాలు పెరుగుతాయి, మళ్ళీ అవి సుమాలి ఫళి, సుమాలి పుష్పిస్తున్నాయి, ఫలి ఫలిస్తున్నాయి. మరాఠీ భాషలో రాసుకొచ్చాడు. ఎంత అందమైంది! దీన్నే తెలుగులో కూడా అనువాదం చేశారు సముద్రాల వారు. ఈ కీర్తనని తెలుగులో రాస్తూ, నాటేది ఒక్క మొక్క వేసేది 100 కొమ్మ 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 విరగబూసి వేలాదిగా, నాటేది ఒక్క మొక్క వేసేది 100 కొమ్మ 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 విరగబూసి వేలాదిగా, ఇక కాయాలి బంగారు కాయలు, భోంచెయ్యాలి మీ పిల్లకాయలు. ఎంత అందంగా రాశారండి! అనువాదం అంటే అలా ఉండాలి. ఎక్కడన్నా ముక్కశ్చ ముక్కార్థాన్ని కాకుండా తనదైన శైలిలో చూపించి ఒక అందమైన శైలి చూపించాడు. దీన్నే మనకి తర్వాత భక్త తుకారాల్లో కూడా పాటగా పెట్టారన్నమాట. తరుకోటి అనే దాన్ని ఆయన కూడా రామకృష్ణ అన్న ఆయన పాడాడు. తర్వాత అప్పటి ఘంటసాల వారికి ఓపిక లేకపోవటం వల్ల ఎవరు ఎన్ని పాడినా భగవంతుడి సృష్టిలో పుట్టేది ఒకటే, అది క్రమంగా ఇంత సృష్టిగా పరివర్తన చెందుతుంది. ఎంత సృష్టిని ఒక్క బీజంలో, ఒక్క బీజంలో ఎంత సృష్టిని ఇమిడ్చిన పాండురంగడి కంటే గొప్ప సైంటిస్టు, విజ్ఞానవేత్త ఎక్కడున్నారు? అటువంటి విజ్ఞాని అయిన పాండురంగడు నన్ను రక్షించుగాక అంటాడు ఆయన. ఇలాంటి భక్తులు చాలామంది ఉన్నారన్నమాట. మళ్ళీ మరికొంతమంది భక్తుల్ని రేపు కార్యక్రమంలో మనం తలుచుకుందాం. నిను నెరనం మితిరా మోహన కృష్ణ, నిను నెరనం మితిరా మోహన కృష్ణ, నిను నెరనం మితిరా. దేవా ప్రేమవతారా, నిను నెరనం మితిరా. కాళీయ నాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల, కళియ నాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవులగాచిన గోపాల, గోవులగాచిన ముల్లోకముల ముగ్ధుల చేసే మోహన మురళీలోల, నిను నెరనం మితిరా మోహన కృష్ణ, నిను నెరనం మితిరా. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మిల్చిన పూజ, నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు, మోహన మురళీలోల, నిను నెరనం మితిరా మోహన కృష్ణ, నిను నెరనం మితిరా. దేవా ప్రేమవతారా, నిను నెరనం మితిరా, నిను నెరనం మితిరా. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై.